ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. பிரிய பாகவத மைத்ரி சப்ஷிலாரா, பெத்தலாரா, பிரம்ம வித்யகா யோகசாஸ்திரங்க பிரசித்தி பொந்தி பகவத்கீத சாலா வியாக்கியானாலே வச்சை. அய்தே சாலா ரகசியமைனவண்டி வேதாந்த பரிபாஷலோ செப்பே அநேக விஷயாலு సామాన్యులు కూడా అర్థం చేసుకోలేని విధంగా దానిలో ఇంకా నిక్షిప్తమయ్యే ఉన్నాయి. మన భాగ్యవశాత్తు పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 తిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామివారు ప్రశ్నోత్తర రూపకంగా అందజేశారు. నిజానికి పారాయణ చేస్తున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నా అర్థానుసంధానంగా జరగడం తక్కువే. అలాంటి వారందరూ తమ తమ పారాయణాలు ఫలవంతం చేసుకోవాలి అంటే చక్కటి అర్థాలు తెలియాలి. దానికోసమని మన స్వామివారు శ్రీకృష్ణార్జున సంవాదం అనే ప్రశ్నోత్తరాలతో కూడిన గ్రంథాన్ని అందజేశారు. దాన్ని ఇప్పటి వరకు మనం కొనసాగించాం. అయితే నిన్న చెప్పిన సంఖ్యకి ఆడియోకి కొంచెం ఇబ్బంది. నిజానికి నిన్నటిది మనం అనుకున్న లెక్కలోనికి రాదు. గతంలో ఆగిన దాన్ని మళ్ళీ కొనసాగించడానికి మిత్రులు సహకరించారు. వారు ఎక్కడ ఆగామో అక్కడ సరిగ్గా తెలియజేశారు. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభమవుతోంది. అంటే స్వామివారు అనుగ్రహించిన కృష్ణార్జున సంవాదంలో మూడవ భాగం, అలాగనే దానిలో 2229వ ప్రశ్న వరకు గతంలో జరిగింది. అంటే 5వ అధ్యాయం 20వ శ్లోకంలో ఉన్నామన్నమాట. ఈవేళ మళ్ళీ కొనసాగింపు 2230వ ప్రశ్న నుంచి ప్రారంభిస్తాం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. నూట 121వ భాగంలో కొన్ని ప్రశ్నలు. అందులో ముఖ్యంగా దేహము పాంచభౌతికమైంది కదా, ఈ మనస్సేమో పాంచభౌతికం కాదు కదా, మరి ఈ రెండిటికీ ఒకే రకమైన అభ్యాసం ఎలా కుదురుతుంది అనే ప్రశ్నకి స్వామివారి సమాధానం, ఓహో అలా కాదు నాయన, ఈ రెండు ప్రకృతి నుంచే వచ్చాయి అన్నారు. మరి రెండు ప్రకృతికి సంబంధించినవే కనుక ఒకే రకమైనటువంటి అభ్యాసం కుదురుతుందా స్వామి లోకంలో? కుదరటం లేదు కదా, ఆత్మ పాటికి ఆత్మే, శరీరం పాటికి శరీరమే ఉంటుంది అన్న ప్రశ్నకి మళ్ళీ స్వామివారు, అవును రెండు కూడా ఒకే విధంగా మనకి జాగ్రత్తగా తీసుకుంటే లొంగుతాయి, ముందుగా ఈ జ్ఞానం కలగాలి మనకి అన్నారు. దాని కొనసాగింపుగా ఈవేళ మళ్ళీ ఇప్పుడు 2230వ ప్రశ్నతో ప్రారంభమవుతోంది. శిష్యుడు గురువుని ఆశ్రయించి గురువు ద్వారా తన సందేహాలు తీర్చుకుంటున్నట్టుగా ఈ గ్రంథం కనిపిస్తుంది. అడిగే రామానుజదాసుని, వచ్చావా రా నాయన, కూర్చో. మీరు గతంలో చెప్పినటువంటిది స్వామి, జ్ఞానం గురించి చెప్పారు, ఈ జ్ఞానం కలిగి మనం మెలగాలి అన్నారు, అది ఏ జ్ఞానం అంటారు స్వామి? చెప్తాను విను. దేహము మనస్సు ఈ రెండు కూడా ప్రకృతికి సంబంధమైనవే అని. మనం అంటే ఆత్మలం, ప్రకృతికి అతీతమైన వారమని, మన వశంలోకి అవి రావాలని కానీ వాటి వశంలోకి మనం వెళ్ళకూడదని జ్ఞానం కలగాలి. అంటే స్వామి ఏముంది, మనం ఒక ఫలానా చోటకి వెళదాము అని ట్యాక్సీ మాట్లాడుకొని అందులో కూర్చొని ప్రయాణం చేస్తూ కొంతసేపటికి మనం డబ్బులు ఇస్తున్నందుకు మన ఆజ్ఞల ప్రకారం డ్రైవర్ నడుస్తూ ఉండాలి అని అనుకున్న ఎక్కాం. కానీ ఆ సంగతి మర్చిపోయి డ్రైవర్ చెప్పేటువంటి మాయమాటలకి లొంగిపోయి వాడికి ఇష్టమైన దారిలో వాడికి ఇష్టమైనటువంటి స్థలానికి వాడికి ఇష్టమైనప్పుడు చేరితే మనం ఆ ఆటోలో కూర్చుని అక్కడికి చేరుకున్నాము అంటే ఎంత తెలివి తక్కువతనమో అలాగనే అంత తెలివి తక్కువతనంగా మనం దేహం మనస్సు చెప్పినట్లు నడుస్తున్నాం. ఈ జ్ఞానం కలగాలి. అడియన్, నిజంగా అంత తెలివి తక్కువగా ఉంటున్నామంటారా మీరు? అయ్యో, ఉన్నాం కనుకనే మనకు తెలుస్తుంది ఇది మంచి ఇది చెడు, ఇది కావాలి ఇది వద్దు అనేటువంటిది గుర్తించడం కూడా ప్రారంభమయ్యేటప్పుడేనాయనా. అందువలననే సంతోషం విచారం కూడా మనకి కలుగుతూ ఉంటాయి తెలుసా. మరి అయితే స్వామి, ప్రియ అప్రియ అనేటువంటివి ఉన్నాయంటారు కదా, అలాంటివి లేవంటారా? నేను ఎలా అంటలేదు, అలా కాదు. దేహానికి మనస్సుకి కలిగే ప్రియాప్రియాలని ఆత్మకి కలుగుతున్నాయి అని అనుకుంటున్నాం చూచావా, అది దాని గురించి చెప్తున్నాను. ఆ తేడా తెలుసుకోవాలి. ఆ తేడా తెలిస్తే చాలు మరి. ఓహో అడియేన్, ఇప్పుడు ఇంతకీ ఆత్మకి దేహానికి భేదం గుర్తించుకోవాలి అని అంటారు, అంతేనా? అది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి అంటున్నారు. అమ్మయ్యా, వెరీ గుడ్. అంతే, అందుకే అసమ్మూఢ అని ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్పారు. అర్థమైంది అడియన్. ఆత్మదర్శనానికి ఉపకరించే మరొక్క గుణం చెప్పండి స్వామి. అలాగే మనం చదువుతూ ఉంటే తెలుస్తుంది, ఈ 21వ శ్లోకం చూడు. బాహ్యాస్పర్శాస్తు కౌంతేయ, బాహ్య స్పర్శే స్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. మరొకసారి శ్లోకం చదువుతాను. బాహ్య స్పర్శే స్వసక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం సబ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. దీనికి అన్వయం, యహ బాహ్యస్పర్శేషు అసక్తాత్మ ఆత్మని సుఖం విందతి సహ బ్రహ్మయోగ యుక్తాత్మ అక్షయం సుఖం అశ్నుతే. అంటే బాహ్యమైనటువంటి విషయాల యందు ఆసక్తి లేకుండా ఆత్మ విషయమందే ఎవరు సుఖాన్ని పొందుతుంటారో వాడు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు, మోక్షాన్ని కూడా పొందగలుగుతాడు. ఇది అడియన్, ఆత్మయందు పొందే సుఖము మోక్షం కదా. శ్లోకంలో రెండు పాదాల్లోనూ సుఖమనే ప్రస్తావనే వచ్చిందేమిటి? ఉపదేశాదుల చేత కలిగినటువంటిది ఆత్మజ్ఞానం కొంత సుఖాన్ని ఇస్తూ అభ్యాసాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే అదే విరామాలతో కూడి ఉంటుంది, అభ్యాస దశ కనుక. అందువల్ల మరి అలాంటి అభ్యాస దశని కొనసాగించే వాడికి ఇక విరామం అనేటువంటిది లేకుండా సుఖమే, అంటే మోక్షం లభిస్తుంది అని అర్థం. అలాగా అడియన్, ఇంకా ఎలా ఉండాలంటారు సాధించాలంటే? అగో చెప్తున్నారు 22వ శ్లోకం మరి చూడు. ఏహి సంస్పర్శయా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. కౌంతేయ, సంస్పర్శజాహ భోగాహ ఏ తే దుఃఖం యోనయః ఏవ ఆద్యంతవంతః హి తేషు బుధః న రమతే. విషయ ఇంద్రియ సంబంధ సుఖములు దుఃఖానికి కారణమవుతూ ఉంటాయి. అవి అంతములు కలవి, సారీ ఆది అంతములు కలవి, అంటే అల్పములు అని ఎవరైతే తెలుసుకుంటాడో వాటి యందు సాధకుడైన వాడు రమించడు, అంటే బుద్ధి పెట్టడు, కోరుకోడు అని అర్థం. అడిగాను అడిగాను, ఇప్పుడు ఎంతో కాలం నుంచి మనం అనుభవిస్తున్నటువంటి సుఖాలని అంత సులభంగా త్యజించడం సాధ్యమంటారా స్వామి? ఇప్పుడు దోష దర్శనం ఒక మార్గం, స్వీట్లను ఎంతో ఇష్టంగా తినే అలవాటు ఉన్నవాడు దాని వలన తనకి కలిగేటువంటి డయాబెటీస్ వ్యాధి పెరిగిపోతుంది అని తెలుసుకున్నాడు అనుకో, తర్వాత స్వీట్లని త్యజిస్తున్నాడా లేదా? బాగుందడి, నిజమే ఉదాహరణ బాగుంది కానీ స్వామి, అన్ని సుఖాల్లోనూ దోషం ఉండకపోవచ్చు కదా. నాయన లోకంలో ఏదో ఒక దోషం, 5 దోషాలున్నాయి ప్రధానమే, దానిలో ఏదో ఒక దోషం ఉండే తీరుతుంది. అలాగా స్వామి, ఏమిటి 5 దోషాలు? అవే ఆర్జన అనేటువంటిది ఒకటి, టైము అంటే సమయము ఏమీ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు శరీరం పడిపోయే వరకు శ్రమించవలసి ఉండడమే ఈ దోషం. ఎప్పుడు శ్రమిస్తూ ఉండడం అనేటువంటిది మనకి పుట్టినప్పటి నుంచి కలిగి ఉంటాం మనం. టైము రైము లేకుండా అన్నారు స్వామివారు ఇక్కడ, శరీరం పడిపోయే వరకు అలా శ్రమించవలసియే ఉంటుంది అంటున్నారు. అడిగాను అడిగాను, మరి రెండోది ఎలాంటిది? ఇది రక్షణ దోషం, 1000 ప్రాకారాలు కట్టి దాచినా ప్రభుత్వం నుంచో ఎలకల నుంచో అగ్ని నుంచో ఏదో దాని నుంచి మనకి రక్షించవలసిన రావడమే ఈ దోషం. ఎవరో ఒకళ్ళు వచ్చి మనని రక్షించాలి, అంటే ప్రకృతికి సంబంధమైనటువంటివి ఏదో సంక్షోభాలు ఏర్పడుతూ ఉంటాయి, దాన్ని రక్షించడానికి పరమాత్మయే కావాలి. ఆ సంక్షోభాల్లోంచి మనం బయటికి రాలేం కదా, కాబట్టి ఎన్నో రకాల ఈతి బాధలు ఉంటాయి. అడిగాను అడిగాను, నిజమే. మరి మూడోది క్షయదోషం, అంటే స్వర్గలోకాల సుఖాలే నిజమైనవి అని అనుకుంటూ పుణ్యం నశించగానే అవి కూడా నశించిపోతాయి. ఏవి? స్వర్గలోక సుఖం అంటారే అవి. అవి నశించవలసి రావడమే ఒక దోషం. హాయిగా అక్కడే ఉంటే సరిపోతుందే, అవి కూడా నశించిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావడమే, ఇది ఒక దోషం. ఇక నాలుగోది స్వామి, దాన్ని భోగదోషం అంటారు. నెయ్యి పోస్తున్న కొద్దీ అగ్ని పెరిగిపోతుంటుందే, అగో అలాగా అనుభవిస్తున్న కొద్దీ అనుభవించాలనే కోరిక ఒకటి కలుగుతూ ఉంటుంది, ఇది ఒక దోషమే. అడిగాను అడిగాను, చివరిగా 5వ దోషం కూడా అనుగ్రహించండి, ఇది హింసాదోషం. మన సుఖం కోసం ఇతరుని ఏదో విధంగా హింసించవలసి రావడం. దేనికోసం? మన కోసం. మనం సంతోషంగా ఉండడం కోసమో, మన సుఖమో, మనకు ఆనందమో కావాలని ఇతరులని హింసించడం ప్రారంభిస్తాం, కష్టపడవలసి రావడం, ఇది ఒక దోషమే. ఈ 5 దోషాలని అనుసంధించుకుంటూ లౌకిక సుఖాలని త్యజించాలా స్వామి? త్యజించడం అంటే వాని ఎందు అనురక్తి లేకుండా ఉండడం అని గ్రహించాలి అన్నారు స్వామివారు 67వ భాగంలో కృష్ణార్జున సంవాద గ్రంథంలో 3వ భాగంలో స్వామి 2245వ ప్రశ్నకి సమాధానం చెప్పారు. ఆ తర్వాత 68వ భాగాన్ని రేపటి రోజున మళ్ళీ కొనసాగిద్దాం. ఇంత చక్కగా భగవద్గీత వ్యాఖ్యానాన్ని అందరికీ సులువుగా అర్థమయ్యేటట్టు అందజేసినటువంటి స్వామివారి దివ్య చరణారవిందములకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ స్వామివారి మంగళాశాసనములు కలుగుగాక అని ఆశిస్తూ అడిగే రామానుజ సహా కులశేఖరాళ్వారు, హైదరాబాదు. జై శ్రీమన్నారాయణ.